నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవ, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. కొద్ది సమయం వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలను పొందమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి మరలా ఏదైనా ఒక బుక్ ఒక పత్రిక సీక్వెన్స్ గా తీసుకుందామని అనుకున్నాను, కాని ఆ ప్రస్తుతానికి నాకు ఇంకా ఏ తలంపు కూడా రాలేదు. పైగా నేను కూడా కొంచెం బిజీగా ఉండడాన్ని బట్టి నేను ప్రత్యేకంగా సిద్ధపడలేకపోయాను. సో కాబట్టి ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 3:1-11 వరకు చదువుతున్నాను. ఫస్ట్ జాగ్రత్తగా గమనించండి, ఆ తర్వాత ఆ భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3:1-11 వరకు. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములివి. ఫిలిస్తీయులు 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్మెరోను మొదలుకొని హమాతునకు పోవు మార్గముల వరకును లెబానోను కొండల్లో నివసించు హివీయులందరూ యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఏబూసీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లు చేసుకొనుచు వారి కుమారులను తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నా హరాయిము యొక్క రాజైన కూషా నిష్రాతాయిము చేతులకు దాసులొకటికై వారిని అమ్మివేశాను. ఇశ్రాయేలు 8 కూషాండ్రి శాతాయిములకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయులను రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను, గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అర్నాము హరాయిము రాజైన కూషాండ్రి శాతాయిమును అతని చేతికి అప్పగించాను. అతడు కూషాండ్రి శాతాయిమును జయించాను. అప్పుడు 40 దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయులు మృతి నొందెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇశ్రాయేల్ జీవితంలో ముందు ఇద్దరు నాయకులు ఉండి నడిపించారు. మొదటి నాయకుడు మోషే, ఆ తర్వాత 2 నాయకుడు యెహోషువా. మోషే యెహోషువాల తర్వాత ఇశ్రాయేల్ జీవితంలోనికి న్యాయాధిపతులు ప్రవేశించారు. దాదాపు 13 న్యాయాధిపతుల్ని మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథంలో 2 న్యాయాధిపతులను చూస్తాం, అది ఏలీ చివరి న్యాయాధిపతి సమూయేలు. ఈ రీతిగా మొత్తం 15 మంది న్యాయాధిపతులు ఇశ్రాయిల్ జీవితంలో ముందుండి వారిని నడిపించడం జరిగింది. అయితే ఈ న్యాయాధిపతుల జాబితాలో ఒక స్త్రీ కూడా చేర్చబడ్డం గొప్ప విషయం. ఆమె పేరే దెబోరా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు తప్పు చేయడం, దేవుడు కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించడం, ఆ తర్వాత కొన్ని దినాలకు వారు మరలా పశ్చాత్తాపడి దేవునికి మొర్ర పెట్టడం, దేవుడు వారి మొరను ఆలకించి ఒక న్యాయాధిపతిని లేవనెత్తి వారికి విడుదల కలిగించడం, వారిని తిరిగి స్వదేశం తీసుకొని రావడం, స్వదేశానికి వచ్చిన తర్వాత మరలా ఏదో ఒక తప్పు చేయడం, దేవునికి కోపం పుట్టించడం, దేవుడు వారిని ఇంకొక శత్రు రాజు చేతుల చేతికి అప్పగించడం. ఈ రీతిగా ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం మాత్రమే కాదు, ఇశ్రాయేల్ జీవితంలో అంతట్లో కూడా మనం చూస్తాం. ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు వారికి ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు వారి ఎదుట నేరుగా స్పష్టంగా చేశాడో, ఇశ్రాయేలులు కూడా అంతగా దేవునికి తిరుగుబాటు చేశారు. ఎంత ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటే అంత నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎన్ని గొప్ప దీవెనలు తమ జీవితంలో పొందుకుంటే అంత అధికముగా వారు నమ్మకత్వం కలిగి ఉండాలి. కానీ వాస్తవానికి ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా జరిగింది. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్న కొలది, దేవుడు వారిని దీవిస్తున్న కొలది, దేవుడు వారితో ఉంటున్న కొలది, దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను లేవనెత్తుతున్న కొలది వారు ఇంకా 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 దిగజారిపోతూనే వచ్చారు, పడిపోతూనే వచ్చారు. మీకు తెలుసా, ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలు బానిసలుగా వెళ్లినట్లుగా ఇంక ఏ దేశము వెళ్లలేదు. ప్రపంచ చరిత్రలో అత్యధికంగా శత్రువుల చేత చంపబడినటువంటి వారు, హింసించబడినటువంటి వారు యూదులే, ఇశ్రాయేలీలే. ఒక్క 2వ ప్రపంచ యుద్ధంలోనే హిట్లర్ చేతిలో దాదాపు 600,000 మంది మనకు తెలిసిన లెక్క, మనకు తెలియకుండా ఇంకెంత మంది ఉన్నారో మీరు ఊహించండి. ఈరోజు ఇశ్రాయేలీల చుట్టూరు ఉండే వాళ్ళందరూ కూడా శత్రువులే. చుట్టూరు శత్రువుల మధ్యలో, బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, చుట్టూరు సింహాలు మధ్యలో దానియేలు ఏ రీతిగా సంరక్షించబడ్డాడో, ఈ చుట్టూరు ఉన్నటువంటి సింహాలు అనేక దినముల నుంచి వాటికి ఆహారం లేదు, ఆకలితో అలమటించిపోతా ఉన్నాయి, అయినప్పటికీ వాటి మధ్యలో దానియేలు ఏ విధముగా ప్రొటెక్ట్ చేయబడి నిలబడ్డాడో, ఈరోజు కూడా చుట్టూరు ఉన్నటువంటి అరబ్ దేశాలన్నీ కూడా అసలు ఇశ్రాయేలీలు భూమి మీద ఉండకూడదని, వారిని సంహరించాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు మధ్యలో దానియేలు వలె స్థిరముగా నిలబడ్డారు. దానికి గల కారణం వారి దేవుడు, వారు ఆశ్రయించినటువంటి దేవుడు, వారు నమ్ముకున్నటువంటి దేవుడు. క్రీస్తునందుపరమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఏ రీతిగా శత్రువుల చేతుల నుంచి తప్పించాడో అదే రీతిగా శత్రువుల చేతులకు కూడా అప్పగించాడు. ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మన క్రియలను కాదు, మన తిరుగుబాటు జీవితాన్ని కాదు. మన తిరుగుబాటు జీవితాన్ని సరిచేయడానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమల గుండా వెళ్ళడానికి అనుమతిస్తాడు. జాగ్రత్త గమనించండి. కానీ మనల్ని మాత్రం విడిచిపెట్టడు. షడ్రక్ మెషక్ అభెద్నగోల్ని అగ్నిగుండంలోకి వెళ్ళడానికి అనుమతించాడు, కానీ వారిని మరణించడానికి అనుమతించలేదు. దానియేలు సింహ బోన్లోనికి వెళ్ళడానికి అనుమతించాడు, కానీ సింహ బోన్లో మాత్రం దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. యోబు మరణమయ్యంతగా రోగిగై సమస్త కష్టాలు ఒకేసారి తన జీవితంలోనికి వచ్చిన తర్వాత వాస్తవానికి ఆ స్థితిలో ఇంకెవరైనా ఉంటే బ్రతకడం కంటే చావడం మేలని 10 మంది బిడ్డలను ఒక్కసారి కోల్పోయిన తరువాత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. 10 మంది పక్కన పెట్టండి. ఈరోజు వాళ్ళు ప్రేమిస్తున్నటువంటి ఒకగానొక కుమారుడో ఒకగానొక కుమారుతో వాళ్ళు ఊహించని రీతిలో వాళ్ళు చనిపోతే ఎంతమంది దేవుని మీద అలగలేదు, జీవితం మీద విరక్తి చెంది అసలు అన్నం తినడం మానేసి నిరుత్సాహపడిపోయి బ్రతకడం కంటే చావడమే మేలని ఒక చచ్చిన చావలా జీవించడం లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ గ్రూప్ లో ఉంటే దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీ బిడ్డను కోల్పోయారని బహుశా మీరు దిగులు పడుతూ మీరు చాలా వేదనలో ఉన్నారేమో, జ్ఞాపకం చేసుకోండి, యోబు ఒక్కరోజే తన 10 మంది బిడ్డలు, తన 10 మంది బిడ్డల్ని యోబు ఎంతగా ప్రేమించాడో మనకు తెలుసు. బట్ అయినప్పటికీ దేవుడు ఒక్కరోజే వాళ్ళందరినీ కూడా తీసుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దృష్టిలో నీ బిడ్డల్ని తీసుకున్నాడు, నీకు అది బాధ. కానీ దేవుని దృష్టిలో ఆయన తోట యజమాని ఆయన మొక్కను ఆయన తెంచుకున్నాడు. నువ్వు వాస్తవానికి తోటమాలివి, నీకు పని అప్పగించాడు ఈ చెట్టును కేర్ చేయనని. ఆ చెట్టుకు నీళ్లు పోయి అని నీకు పని అప్పగించాడు. ఆ చెట్టుని నువ్వు కేర్ చేయని చెప్పి నీకు పని అప్పగించి నీళ్లు పోయి అని పని అప్పగించిన తర్వాత ఆ చెట్టుకి కాయలను ఫలింపజేసినటువంటి వాడు ఆయన. జాగ్రత్తగా వినండి, ఆ చెట్టుకు ఫలములను ఫలింపచేసిన వాడు ఆయన. నీకు పని అప్పగించాడు జస్ట్ వాటిని చూసుకోమని. ఒక సమయంలో ఆయనకి ఆ పండు నచ్చింది, ఆ కాయ నచ్చింది, అందుకని ఆయన ఆ పండును తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు. నీకు ఇప్పుడు అది నచ్చడం లేదు, నా చెట్టు పండు నువ్వు కోసావే అని నువ్వు ఆయన్ని ప్రశ్నిస్తున్నావు. కానీ ఆయన తోట యజమానుడన్న సంగతిని మర్చిపోతున్నావు. ఆ తోటలో నువ్వు కేవలం పనివాడివే అన్న సంగతి మర్చిపోతున్నావు. ఆ చెట్టును పెంచమని ఆయనే నీకు ఇచ్చాడన్న సంగతి మర్చిపోతున్నావు. యజమానుడు తనకు అవసరమైనప్పుడు, తనకిష్టమైనప్పుడు నచ్చిన పండును తీసుకునేటువంటి అధికారం, పరిపూర్ణమైన హక్కులు ఆయనకే ఉన్నాయన్న సంగతి మర్చిపోయావు. ఎస్, నువ్వు కష్టపడ్డావు నిజమే, నువ్వు నీరు పోసావు, నువ్వు దానికి పాది చేశావు, నువ్వు నీరు పోసావు, నువ్వు పాది చేశావు, ఎరువేసావు, నిజమే. కానీ జ్ఞాపకం చేసుకోండి, తోట యజమానుడికి పరిపూర్ణమైన హక్కులున్నాయి. అపవాదు వచ్చి చించుకొని వెళ్తే నువ్వు బాధపడాలి, కానీ యజమానుడైనటువంటి ప్రభువు తనకు నచ్చినటువంటి వారిని తీసుకుంటూ ఉంటే ఆయన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు. అందుకోసమే యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఇట్ ఈస్ హీ హూ హాస్ గివెన్, ఇట్ ఈస్ హీ హూ హాస్ టేకెన్. ఈ కమిట్మెంట్ లోనికి యోబు ఎందుకు రాగలిగాడు తెలుసా? యోబుకు తెలుసు, ఈ 10 మంది బిడ్డలు ఎస్ నా బిడ్డలే, బట్ బిఫోర్ మీ దే బిలాంగ్స్ టు గాడ్. వారు దేవునికి చెందినటువంటి వారు. అతనికి ఆ గ్రహింపు ఉంది కాబట్టి ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఈరోజు మనకు ఆ గ్రహింపు లేదు. ఈరోజు మన గ్రహింపు అంత ఏంటి తెలుసా? మనం చిన్న బిడ్డలకి ఒక చాక్లెట్ ఇచ్చామనుకోండి, తినడానికి ఒక 4 చాక్లెట్లు ఇచ్చాం, వాళ్ళు తీసుకున్నారు. నువ్వు మరలా చేయి జాపి, అరే నీకు 4 ఇచ్చాను కదా, ఒకటి నాకు ఈరా అంటే వాడు వెనక్కి చేయబెట్టి నాది నేను ఇవ్వను అని అంటాడు. వాడు కొనుక్కున్నాడా? వాడు వెల చెల్లించాడా? లేదు, వాడికి నేనే ఇచ్చా.
నేను ఇచ్చిన ఒక 2 నిమిషాలకి వాడు చేయి వెనక్కి పెట్టి, ఇది నాది, నేను ఎవరికి ఇవ్వను అని అన్నాడు. ఈరోజు మనం కూడా అదే చేస్తా ఉన్నాం. సో క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయులు ఆ రీతిగా అనేకమైనటువంటి శత్రువుల రాజుల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్లారు. అయితే ఇక్కడ వారి జీవితాల్లో ఇట్ ఈస్ గాడ్ హు అలౌడ్ శత్రువులు వారి మధ్యలో ఉండడానికి దేవుడే అనుమతించాడు. ఎందుకు అనుమతించుంటాడు? శత్రువులు చుట్టూరు ఉండడం వల్ల ప్రమాదమే కదా, క్షేమమే కదా. ఆయనే కదా దగ్గరుండి వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానాన్ని మర్చిపోకుండా ఒక నాయకుడిని నిలబెట్టి జాగ్రత్తగా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వాళ్ళని క్షేమముగా తీసుకొని వచ్చి వాగ్దాన భూమిలో నిలబెట్టి, ఈ భూభాగాన్ని మీరు పంచుకోండి, ఇదిగో ఈ ట్రైబల్ వాళ్ళు మీరు ఇది తీసుకోండి, మీరు ఈ ట్రైబ్ మీరు ఇది తీసుకోండి అని చెప్పి వాళ్ళకి భూమిని అంతా పంచిపెట్టిన తర్వాత వాళ్ళు దాదాపు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి బాగా అలిసిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం అని అనుకున్నప్పుడు ఒక బాంబు లాంటి వార్త. అదేంటంటే, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నీకు శత్రువులే. చుట్టూరు శత్రువులు ఉంటే ప్రశాంతంగా నిద్రట పడుతుందండి? చుట్టూరు శత్రువులో ఉంటే ప్రశాంతంగా ఎలా తినగలుగుతామండి? కానీ ఇశ్రాయేల్ చుట్టూరు శత్రువులే. ఇట్ ఈస్ గాడ్ హూ అలౌడ్ దెమ్ టు బీ విత్ దెమ్. దేవుడే శత్రువులను వారి మధ్యలో ఉండటానికి, వారి చుట్టూరు ఉండడానికి అనుమతించాడు. వై? కారణం ఏంటి? దెర్ ఆర్ 2 రీజన్స్. 2 ప్రాముఖ్యమైనటువంటి కారణాలున్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమనిచ్చిందంటే టు టెస్ట్ దెమ్. అప్పటిదాకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ అంట, వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి యుద్ధాలు ఎలా ఉన్నాయో అసలు వాళ్ళు చూడలేదు. అట్లాంటి చూడనటువంటి వారిని ఇశ్రాయేలులకు తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రం చూడని వారికి యుద్ధము చేయి నేర్పునట్లు, ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమన్నదంటే టు టీచ్ దెమ్ యెహోవా ఉండనిచ్చిన జనములివి. దెర్ ఆర్ 2 రీజన్స్ ఎందుకు దేవుడు శత్రువులను వారి చుట్టూరు ఉండడానికి అనుమతించాడు, ఎందుకు దేవుడు శత్రువులను వారి మధ్యలో ఉండడానికి అనుమతించాడు అనంటే, 1, టు టెస్ట్ దెమ్, వారిని పరీక్షించటానికి. యాక్చువల్ గా శోధించటానికి అన్నది కాని దాని లిటరల్ మీటింగ్ పరీక్షించటానికి. టు టెస్ట్ దెమ్. ఓకేనా? 2, టు టీచ్ దెమ్, వారికి నేర్పించటానికి. ఏం టెస్ట్ చేయాలనుకున్నాడు దేవుడు? ఏం టెస్ట్ చేయాలనుకున్నాడు? నేను ఆ భాగాన్ని అంటే అసలు 4వ వచనం, కానీ ఇక్కడ మనం 2-4 వచనాలు కలుసున్నాయి కాబట్టి నేను ఆ మధ్యలో నుంచి చదువుతున్నాను. ఫిలిస్తీన్లు 5 సర్దారులు జనులను, కనానీయులందరినూ, సీదోనీయులను, బల్మేరోను మొదలుకొని హమాతు వరకు పోవు మార్గముల వరకును, లెబానోను కొండల్లో నివసించు హివ్వీలకును, యెహోవా మోషే ద్వారా, ఈ మాట జాగ్రత్తగా గమనించండి, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. సో ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైపోయింది, టు టెస్ట్ దెమ్ అన్నప్పుడు పరీక్షించడానికి అన్నప్పుడు ఏం పరీక్షించడానికంటే, మోషే ద్వారా దేవుడు తమ పితరులకు ఏ ఆజ్ఞలనైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా వాళ్ళు అనుసరిస్తారో లేదో, అనుసరిస్తున్నారో లేదో. పరీక్షించటానికి ఆయన ఆ జనములను ఉండనిచ్చాడట. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఏ టీచర్ కూడా పాఠాలు చెప్పిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టకుండా ఉండరు. ఎందుకని, ఎగ్జామ్స్ పెట్టిన తర్వాతే వాళ్ళు ఎంతవరకు మనం చెప్పిన సబ్జెక్ట్ ని అర్థం చేసుకున్నారు, ఎంతవరకు వాళ్ళు ఆ పుస్తకాలు చదివారు అనేటువంటిది అర్థమవుతుంది. పరీక్షిస్తేనే కదా తెలిసేది, పరీక్షించకపోతే తెలియదు కదా. గుంపులు అడిగితే అందరూ చెప్పేస్తారు, ఒక్కరు చెప్పుంటారు, ఆ పక్కన వాళ్ళందరూ దాన్ని క్యాచ్ చేసి అందరు కలిసి చెప్పేస్తారు. నువ్వు ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా అడిగి చూడు, 90% మంది జవాబు చెప్పలేరు. సో కాబట్టి క్రీస్తునందుపురం దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ముందు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇవ్వడం మాత్రమే కాదు, తమ పితరులు ఎవరైతే వాటిని అనుసరించారో వారిని ఆశీర్వదించాడు. తమ పితరులు ఎవరైతే వాటిని అనుసరించలేదో వాళ్ళందరూ కూడా అరణ్య మార్గంలో పతనమైపోయారు. ఈ విషయాలు వారి పితరుల దగ్గర వాళ్ళు వింటూ కూడా వచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి తరము, ఎందుకని ఇశ్రాయేలుకి ఒక కట్టడం ఉంది. వాళ్ళ చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్తూ రావాలి. దేవుడు ఏ రీతిగా వారిని బానిసత్వం నుంచి విడిపించాడు, ఏ రీతిగా వారిని ప్రయాణంలో దేవుడు కాపుదల నుండి తీసుకొని వచ్చాడు, ఏ రీతిగా వారికి వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇది వారికి ఆజ్ఞ. వారు కూర్చున్నప్పుడు, వాళ్ళు నిలుచున్నప్పుడు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళు ఇంట్లోనికి వచ్చినప్పుడు, ఈవెన్ వారి ఇంటి గవర్నర్ మీద అన్ని కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా రాసి ఉంచాలి, అవి నేర్పించాలి. అది వారికి కట్టడా. సో ఫస్ట్ టీచింగ్స్ ఇచ్చేశాడు, వాళ్ళు టీచింగ్స్ విన్నారు. తర్వాత ప్రాక్టికల్ గా కూడా వాళ్ళ పితరుల జీవితంలో ఏం జరిగిందో అది కూడా వినేశారు. ఇప్పుడు వాళ్ళకొచ్చింది, ఇప్పుడు వాళ్ళ సమయం, వాట్ దే హ్యావ్ లెర్న్. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే కాన్ఫరెన్స్ లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా నువ్వు చక్కగా పార్టిసిపేట్ అవుతున్నావు. నువ్వు రావడమే కాదు, 10 మందిని తీసుకొని వస్తున్నావు. కానీ వాళ్ళందరి జీవితాల్లో కంటే నీ జీవితంలోనే అత్యధికమైన కష్టాలు, నీ జీవితంలోనే అత్యధికమైనటువంటి శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నీ చుట్టూరు ఎటు చూసిన పరిస్థితులు నీకు శత్రువులాగే అడ్డుగోడగా నిలబడి ఉన్నాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖం, నీ ఇంట్లో ఉన్నటువంటి కష్టం, బహుశా నువ్వు ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నావు వాళ్ళ ఇళ్లలో కూడా లేవేం, వాళ్ళకు కూడా కొన్నిసార్లు సందేహం రావచ్చు. ఎక్క ఇంత ప్రార్థనలో ఉంటది, ఎంతగా దేవునిలో ఉంటది, ఎందుకు ఆమెకి ఇన్ని కష్టాలు, ఎందుకు ఆమెకి ఇన్ని శ్రమలు? నీకు కూడా ఇలాంటి ప్రశ్న తలెత్తుండొచ్చు వాడు కూడా. అయితే ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ స్పీకింగ్. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇట్ ఈస్ ఐ హూ అలౌడ్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి వాటిని అనుమతించినటువంటి వాడను నేనే. ఇప్పుడు వెంటనే మనకి ఏమని ప్రశ్న వస్తుంది, ప్రభువా ఇదేంటి ప్రభువా, ఎంత అన్యాయం, నువ్వే అనుమతించడం ఏంటి ప్రభువా, నువ్వు తొలగించాల్సిన వాడివైతే. క్రీస్తునందుపురం దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేసినా దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశ్యం ఉంటుంది. మరి ఎందుకు ప్రభువా? ఎందుకంటే మనం 100 సార్లు అదే కదా ప్రశ్న వేసేది, వై వై వై, నాకే ఎందుకు, నాకే ఎందుకు, మాకే ఎందుకు, మా కుటుంబంలో ఎందుకు? అంటే నీ దృష్టిలో అంటే అందరూ బాగున్నారు, ఎవరికి అసలు ప్రపంచంలో ఎవరికి ఏం కష్టాలు లేవు, సమస్యలు లేవు, నీకున్నదే కష్టం నువ్వు అనుకుంటున్నావు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ సమస్యలు అని చాలా చిన్న సమస్యలు, కానీ నాకే, మా కుటుంబానికే, మాలోనే ఇంత పెద్ద సమస్య. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి అడిగితే వై లార్డ్ వై, ఎందుకు ప్రభు అంటే ఆయన మొదటిచ్చే జవాబు, టు టెస్ట్ యు. నువ్వు ప్రతిరోజు వాక్యం వింటున్నావు కదా, మరి వింటున్న వాక్యాన్ని ఇప్పుడు నువ్వు ఎంత నేర్చుకున్నావో, ఎంతగా నీ జీవితానికి అన్వయించుకున్నావో నాకు ఎలా తెలుస్తుంది? అందుకోసమే ఈ పరీక్షలు గుండా వెళ్ళడానికి నీ జీవితంలో నేను అనుమతించాను. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఏ శ్రమ గుండా, ఏ కష్టం గుండా ప్రయాణం చేస్తున్నావో గుర్తుంచుకో, అది నీ విశ్వాసానికి పరీక్ష. దట్ ఈస్ టెస్ట్ ఫర్ యువర్ ఫెయిత్. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో యాకోబు అంటాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందమై ఎంచుకొనడి అని అంటాడు. అంటే మన విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమల గుండా మనం ప్రయాణం చేయాలి. వాస్తవానికి అవి శ్రమలు కాదు, అవి పరీక్షలు. టు టెస్ట్ యువర్ ఫెయిత్. రాత్రే నేను ఒక విషయాన్ని అనుకుంటూ ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు విశ్వాసం మీద అద్భుతమైన ప్రసంగాలు చేశా. అద్భుతమైన ప్రసంగాలు ఎందుకు చేశానంటే బైబిల్ జీ గ్రంథంలో నుంచి అద్భుతమైనటువంటి ఉదాహరణలను తీసుకున్నా నేను. అబ్రహాము విశ్వాసంతో ఏ రీతిగా కుమారుణ్ణి పొందుకున్నాడు, వావ్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో వాటికి కొన్ని సపోర్టివ్ గా జార్జ్ ముల్లర్ గారి జీవితం తీసుకున్నా. ఇంకొన్ని సమయాల్లో ఇంకొంతమంది సేవకులు జీవితాలు తీసుకున్నా. ఏ రీతిగా దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతం చేశాడో చివరి క్షణం వరకు వేచి ఉంటే అని చెప్పి ఆంధ్రలో ఉన్నప్పుడు అద్భుతంగా ప్రసంగాలు చేశాను. బల్లగుద్ది మరీ చేశా. దేవుడు నన్ను అస్సాంకు తీసుకొని వచ్చి పడేసి ఇప్పుడు నాకు ఇక్కడ పరీక్షలు పెట్టాడు. నిన్నే నిన్న తోటి సేవకులతో కూడా మాట్లాడుతూ అన్నాను, అన్నింట్లోకి అత్యంత కష్టమైనది ఏంటంటే విశ్వాసమే. నాకు ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. ఆంధ్రాలో ఉన్నంత వరకు నాకు అర్థం కాల, అస్సాంకు వచ్చిన తరువాత, ఇక్కడ నిలువబడిన తరువాత, కడుపు కాలిన తరువాత, వస్తువులుండాల్సిన తరువాత, అప్పుడు ప్రభు కోసం ఇంతకుముందు ప్రసంగాలు చేశా, వెయిట్ ఫర్ ద లాస్ట్ మినిట్, గాడ్ విల్ డూ ఎ మిరాకిల్ అని బల్లగుద్ది మరీ చెప్పా. ఇప్పుడు ఆ లాస్ట్ మినిట్ వరకు నిలిచిండం ఎంత కష్టమో నాకు అర్థమైంది. అది చెప్పడం చాలా సులభమే, కానీ లాస్ట్ మినిట్ వరకు వేచి ఉండడం చాలా కష్టం. నేను ఇక్కడ ప్రతి పని చేస్తున్నప్పుడు ఆ పనిలో నాకు కార్యాలు, దేవుడా ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఎనీ ఆన్సర్ ఫర్ మై ప్రేయర్. అవన్నీ అవి ఏంటి అనేది నేను చెప్పను గాని, బట్ ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, సఫరింగ్స్. నేను ప్రభువుని అడిగాను, ప్రభా మిరాకిల్ చేయి ప్రభా, కానీ దేవుడు చేయలా. దేవుడు ఇక్కడ చెడ్డవాడని నేను చెప్పడంలా, కానీ ఇట్ ఈస్ గాడ్ హు అలౌడ్ దోస్ టెస్ట్ ఎగ్జామ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఇతరులకి చెప్పడం కాదు బల్లగుద్ది, అసలు ముందు నేనెంత విశ్వాసంలో ఉంటానో అన్న విషయం. కానీ దేవుడు నాకు పెట్టిన ప్రతి పరీక్షలో అయిపోయాను. నేను ఇతరులకు చెప్తే వాళ్ళు విశ్వాసంలో బలపడ్డారు, కానీ ప్రాక్టికల్ గా నా లైఫ్ లోకి వచ్చే సమయానికి పాస్ మార్కులు కూడా రాలా. విశ్వాసంలో చివరి వరకు నిలబడలేను. పరిస్థితుల్ని ఎదుర్కోలేను, కుమిలిపోతున్నాను, నిరుత్సాహపడిపోతున్నాను, కొన్ని సమయాల్లో ఏడుస్తున్నాను, ప్రభువా ఇదేంటి ప్రభువా ఈ పరిస్థితి అనని. బట్ అయినప్పటికీ ఎక్కడో ఒక మూల నిలబడుతున్నాను. అంటే ఒకరు నాకు నేను మార్కులు ఇచ్చుకోవాలనుకుంటే నా విశ్వాస జీవితానికి పాస్ మార్క్ తర్వాత సంగతి దేవుడు అడుగు, కనీసం 5 మార్కులు కూడా ఇవ్వలేచ్చుకోలేనేమో. ప్రాక్టికల్ గా ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత అర్థమైంది, అక్కడున్నప్పుడు అర్థం కాలేదు. నేను కూడా అదే అంటున్నాను, నేను విశ్వాసం మీద ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేశాను, బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అన్నింట్లో కన్నా అత్యంత కష్టమైనది విశ్వాసమే. టు కీప్ ఫెయిత్ అండ్ లార్డ్ టు ద లాస్ట్ మినిట్. ఇది నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నానండి, అందరూ అలా ఉండరు. చాలా మంది మంచి గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ విశ్వాసంతో ఎదురు చూస్తారు, అడిగి పొందుకుంటారు. దే ఆర్ గ్రేట్ పీపుల్. బట్ నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, బలహీనులు, ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళ కోసం చెప్తున్నాను మనం పడిపోతా ఉన్నాం, ప్రతిసారి పడిపోతూనే ఉన్నాం. కానీ ప్రభు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే పరీక్షల్లో మనం నిలబడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, పరీక్షల్లో మనం పాస్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. డిస్టింక్షన్ మార్కులు తర్వాత సంగతి, కనీసం మనం పాస్ మార్కులు వస్తే చాలు. తల్లి, నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో, నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావో, బహుశా మీ ఆయన రక్షణ కొరకు నువ్వు సంవత్సరాలుగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నావేమో, అయినా నీకు ఇంకా జవాబు రాలేదేమో. నీ కొన్నిసార్లు మీ ఆయన ప్రవర్తనను బట్టి ఇంకా బాగా నిరుత్సాహం వచ్చేసి ఈ జీవితంలో ఇంకెప్పుడు ఈ వ్యక్తి మాడికి ఈ వ్యక్తి ఇంటే ఫెయిల్ అయిపోయినట్లే. విశ్వాసం అంటే అడిగి పొందుకోవడమే కాదండి, విశ్వాసం అంటే ఎదురు చూడడం కూడా, ఇచ్చేంత వరకు. విశ్వాసం అంటే నువ్వు పొందుకున్నప్పుడు ఉంచేది కాదు, నువ్వు అడిగింది ఇంకా పొందుకోనప్పుడు అది ఇస్తాడు అని నమ్మడం, అదే విశ్వాసం కదా. అదే విశ్వాసం. ఇక నా వల్ల కాదు, నేను విశ్వాసంలో ఉండలేను, నడవలేను, ఈ వ్యక్తింటే ఇంక మారడం, ఇంక నేను ప్రార్థన చేయను, చేసిన ప్రయోజనం లేదు అని అనుకోవడానికి ముందు ప్రతి ప్రశ్నకు ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, అది ఏంటో కొంచెం ఇంకొంచెం ఓపికతో ఎదగడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే విశ్వాసానికి నిరీక్షణ జత చేయకపోతే ముందుకు వెళ్ళలేమండి. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. ఇప్పుడు నువ్వు ఒక మొక్కను నాటావు, అది చక్కగా ఎదుగుతుంది, చిన్న చెట్టుకి ఫలాలు వచ్చాయి. ఫలాలు రావడం వల్ల ఇప్పుడు ఏమైంది? ఆ చెట్టు పక్క కొంగిపోయింది, ఒరిగిపోయింది. ఒరిగిపోయిందని వదిలేస్తామా? లేదు కదా. సపోర్ట్గా ఒక కర్రను కట్టి ఆ చెట్టును చక్కగా నిలబెడతాం కదా. ఆ నీ విశ్వాస జీవితంలో కూడా ఫలాలు వస్తున్నప్పుడు ఒరిగిపోవడం అనేటువంటిది సహజమే. అప్పుడే నువ్వు దానికి సపోర్ట్గా కర్రను కట్టాలి. ఆ కర్రే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. అది మనకు ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పును నేర్పిస్తుంది. ఈ నిరీక్షణని తీసుకొని వచ్చి నీ విశ్వాస జీవితాన్ని అంటుకడితే, జత కడితే దీనికి సపోర్ట్ ఇచ్చి నేను నిలబెడుతుంది. నువ్వు అలాగే వదిలేస్తే అది అలాగే ఒరిగిపోతుంది, అలాగే ఒరిగిపోతుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ విశ్వాస పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి, కనీసం పాస్ మార్కులు తెచ్చుకోవాలి. కాబట్టి నిలబడండి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను వీళ్ళకి ఆజ్ఞలను ఇచ్చాను, సో వాళ్ళకి ఆజ్ఞలు అర్థమయ్యాయో లేదో, వాటిని అనుసరిస్తున్నారో లేదో తెలియాలి అంటే శత్రువులను అనుమతించాలి. కాబట్టి దేవుడు శత్రువులను అనుమతించాడు. అమ్మా, నీ ఇంట్లో నీ చుట్టూరు శత్రువులే ఉన్నారా? లేకపోతే సహోదరుడా, నీ భార్యని నువ్వేమో దేవుని సేవలో బలం, అసలు గౌరవం లేదు, మర్యాద లేదు, అల్లావుడు అంటే ఇది పొదుని చేయడానికి. మీకు అనేక సార్లు చెప్పాను నేను, భార్య లేకపోతే భర్త ఎవరైతే మీరు శ్రమల గుండా వెళ్తా ఉన్నారో, ఎవరైతే మీరు విశ్వాసంలో ఉన్నారో, మీరు క్రీస్తులో స్థిరంగా ఉన్నారో, బట్ అయినప్పటికీ మీ కుటుంబంలో నుంచి మీకు సపోర్ట్ లేకుండా మీకు వేదనలు హింసలు ఎక్కువ అవుతున్నాయో, అయితే గుర్తుంచుకోండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు కత్తివి. యువర్ స్వర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అయితే నువ్వు చెట్టును నరుకుతూ వెళ్ళాలి అంటే, నువ్వు కనీసం కాయగూరలను తరగాలి అనంటే, ఆ కత్తితో, ఆ కత్తి ఎప్పటికప్పుడు పొదును చేయబడుతుండాలి. ఆ నువ్వు పొదును చేయబడ్డానికి ఉంచబడినటువంటి ఆకురాయే నీంతో ఇంకా రక్షించబడకుండా నీకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వారు అలా ఫీల్ అవ్వు. దేవుడు అనుమతించిన ఆకరాయి అని. ఎందుకోసమో తెలుసా? వాస్తవానికి వాళ్ళు మనకు మేలు చేయట్లా, వాళ్ళు కీడు చేయడంలా వాళ్ళు మనకు మేలే చేస్తున్నారు. ఎలా సార్ అంటారేమో, వాళ్ళు నిన్ను వేధిస్తున్న కొలది, వాళ్ళు వేధిస్తున్న కొలది నువ్వు అత్యధికంగా మోకరించి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో గోజారుతూ మొర్ర పెడుతూ దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని, ఒక పర్సనల్ రిలేషన్షిప్ ని నువ్వు మెయింటైన్ చేసుకోగలుగుతున్నావు. కానీ వాళ్లే లేకపోతే నువ్వు మోకరించలేవు, కన్నీరు కార్చలేవు, నువ్వు దేవునికి సన్నిహితముగా ఉండలేవు. సార్ అలా అయితే ఎంతకాలం దీన్ని భరించాలి సార్? ఎంతకాలం అవసరం లేదు. నువ్వు పాస్ అయితే దేవుడు ఆ పరీక్ష నుంచి తీసేస్తాడు. ఇంకా నువ్వు మళ్ళా మళ్ళా ఫెయిల్ అవుతున్నావు కాబట్టి నువ్వు నిలబడలేక తిరిగి తిరిగి మళ్ళీ మాట్లాడుతూ యుద్ధం చేస్తున్నావు, ఫైట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఫెయిల్ అయిపోతున్నావు కాబట్టి ఆయన మరలా నీకు దాని ఏమంటారు, ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టేటువంటి దాన్ని ఆ ఎగ్జామ్, ఓకేనా, మళ్ళా రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నాడు సప్లిమెంటరీ. నువ్వు ప్రతిసారి మరలా మరలా నీకు ఆ సమస్య అనగల కారణమేంటి? నువ్వు పాస్ అవ్వడం లేదు, నువ్వు ఫెయిల్ అవుతున్నావు. సమస్య నీ దగ్గర ఉంది, దేవుని లేదు. ఎంతకాలం అన్నా నువ్వు పాస్ అయ్యే వరకు నీ మాటల్లో ఏమైనా లోపం ఉందేమో సరి చేసుకో, నీ నడకలేదన్నా లోపం ఉందేమో సరి చేసుకో, నువ్వు చెప్పే విధానం ఉన్న లోపం ఉందేమో సరి చేసుకో, కొంచెం ఓపిక పట్టు. దేవునికి ఓపిక నేర్పిస్తున్నాడు, నేర్చుకో. క్షమించండి, ఈ మాటలు కఠినంగానే ఉంటాయి. ఆయన్ని మారమంటే నన్ను మారమంటారు ఏంది మీరు అన్నట్టుంది ఇది. నన్ను మార్చుకోమంటారు ఏంటి? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తిని మార్చడం మన చేతుల్లో లేదు, మనల్ని మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. ఎదుటి వ్యక్తిని మనం బలవంతంగా మార్చలేము, మనమే కొంచెం మారి కొంచెం ఓపిక పట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రేమను చూపించి, ఇప్పటి వరకు నువ్వు 50% చూపించావు ప్రేమ, దానికి కూడా వాళ్ళు లొంగలేదనుకో, ఆ బండ పగలలేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు చూపించే ప్రేమ శాతాన్ని కొంచెం పెంచాలి, 60% 70%. అంతేగాని నీ కోపాన్ని నీ ఆవేశాన్ని పెంచుకుంటే ఆ బండ పగలదు. అది బండే, ఆ బండ పగలాలంటే కొంచెం ఓపిక పట్టు, ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేయి. క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల్ని అనుసరిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు శత్రువులు మన మధ్యలో ఉండడానికి అనుమతిస్తాడట. రెండోది టు టీచ్ దెమ్, వారికి నేర్పించడానికి. ఏం నేర్పించడానికి దేవుడు ఇష్టపడ్డాడు? హౌ టు ఫైట్. అప్పటిదాకా వాళ్ళకి ఫైటింగ్ చేయడమే రాదు, యుద్ధంలో ఫైట్ చేయడం, యుద్ధంలో ఫైట్ చేయడం అట్లాగో వాళ్ళకి నేర్పించాలని కోరుకున్నాడట. హౌ టు స్టాండ్, ఆ యుద్ధంలో పారిపోకుండా ఎలా నిలబడాలి, ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. యుద్ధం అందరూ చేస్తారు కానీ చివరి వరకు అందరూ నిలబడలేరు, దానికి చాలా స్టామినా కావాలి. చాలా మంది ఈ మధ్యలోనే పారిపోతారు. నో, దేవుడు అది కోరుకోవడంలా. హౌ టు స్టాండ్ అండ్ హౌ నాట్ టు రన్ అవే, ఏ రీతిగా వెనక్కి తిరిగి పారిపోకుండా నిలబడతాము, ఇవన్నీ కూడా నేర్పించాలనుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. వాళ్ళు అసలు అప్పటిదాకా యుద్ధం అంటే నేందో చూడలా, అందుకోసమే ఇప్పుడు దేవుడు వారికి యుద్ధాన్ని చూపించాలని కోరుకున్నాడు. యుద్ధంలో ఏ రీతిగా శత్రువుని ఎదుర్కోవాలి, ఏ రీతిగా శత్రువు వేస్తున్నటువంటి అగ్ని బాణాలని అడ్డుకోవాలి, ఏ రీతిగా వెనక్కి తిరిగి పారిపోకుండా నిలబడాలి, ఇవన్నీ కూడా నేర్పించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సో ప్లీజ్ రందు ప్రమేటం దేవుడిలారా, అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఎ గుడ్ ఫాదర్, బట్ హియర్ వీ కెన్ సీ ఎ గుడ్ ఫాదర్ హూ అలౌడ్ దెమ్ who allowed his children to go through struggle, who allowed his children to go through risky. అంటే ఇప్పుడు ఆ తండ్రి కఠినాత్ముడా? ఆ తండ్రి కఠినాత్ముడా? కఠినాత్ముడు కాదండి, మనం కూడా తెలుసు కదా, మన చిన్నబిడ్డలు అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్నప్పుడు, లేకపోతే సైకిల్ వాళ్ళు సైకిల్ దొక్కడం నేర్చుకుంటున్నారు, డాడీ వెనకాల పట్టుకో అంటే ఏం చేస్తాం మనం? పట్టుకోనే ఉంటామా? ఎంతకాలం? మనం ఎప్పుడు పట్టుకుంటాడు? ఎప్పటికీ నేర్చుకోలేడు. మనం పట్టుకున్నట్టే ఉంటాము, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వదిలేస్తాం. కానీ వాడికి ఏం చెప్తుంటాం, ఏ నేను పట్టుకున్నాను కానీ తొక్కు 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 అంటుంటా, కానీ వెనకాల వదిలేసి ఉంటాం మనం. వాడు వెనక తిరిగి చూశాడు అనుకో, డాడీ వదిలేశాడని చెప్పి భయపడి పడిపోతాడు. పడిపోయినా కానీ మనం ఏమంటాం, ఏం పడలేదు లేచి తొక్కు, కనీసం ఒకసారైనా పడి దెబ్బలు తగిలితేనే సైకిల్ వస్తుంది అని అంటాం మనం కదండి. క్రీస్తు నందు ప్రేమించిన దేవుడు వెళ్ళారా, దేవుడు కూడా వదిలేసాడు కొన్ని సందర్భాల్లో. అంటే లిటరల్ గా వదిలేడు, వదిలేసినట్టు కనబడుతుంది. ఎందుకు? టు టీచ్ యు, ఆ సైకిల్ దొక్కడం నీకు నేర్పించడానికి. ఎందుకంటే ఈ జీవితం అంతా కూడా, ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు బ్రతుకుతున్నంత కాలం కూడా, ఈ శరీరం గుండా మనం నివసిస్తున్నంత కాలం కూడా, ఈ జీవితంలో శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు, జబ్బులు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా సహజంగా ఒక్కొక్క దాన్ని మనం ఫేస్ చేస్తూనే పోవాలి. వీటన్నిటిని మనం తప్పించుకోలేము. సో వీటన్నిటి ఎలాగో మన జీవితాల్లో ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, మ్యాండేటరీ కాబట్టి, వీటన్నిటిని మన జీవితం నుంచి తప్పించుకోకుండా మనం ముందుకు ప్రయాణం చేయలేము కాబట్టి, వీటన్నిటిలో నువ్వు ఎలా నిలబడాలో నీకు నేర్పించటానికి, ముందుగానే నేర్పించటానికి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఏ గుడ్ ఫాదర్ ఆర్ ఈజ్ ఏ బ్యాడ్ ఫాదర్? గుడ్ ఫాదర్ అయితే, అంటే మీ దృష్టిలో గుడ్ ఫాదర్ అయితే సైకిల్ అలాగే పట్టుకొని ఉంటాడు, కానీ రియల్లీ వాస్తవానికి అతను మీకు బ్యాడ్ ఫాదర్. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ ఆయన మీద ఆధారపడి ఉంటావు, నువ్వు ఎప్పటికీ నీ జీవితంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు. నీ దృష్టిలో నువ్వు ఎవరినైతే బ్యాడ్ ఫాదర్ అనుకుంటున్నావో, ఆ బ్యాడ్ ఫాదర్ కఠినంగానే ప్రవర్తిస్తాడు. ఆయన సైకిల్ దొక్కడం, పట్టుకోవడం వదిలేస్తాడు, నిన్ను మోసం చేస్తాడు, పట్టుకున్నాను పో ముందుగా అని అంటాడు. కానీ వాస్తవానికి ఆయన బ్యాడ్ ఫాదర్ కాదు, గుడ్ ఫాదర్. ఆయన అలా వదిలేయబట్టే ఇప్పుడు నీకై నువ్వు సైకిల్ తొక్కగలుగుతున్నా, ఇంకొకరి మీద ఆధారపడకుండా. ఇప్పుడు చెప్పు, ఆయన నీకు మేలు చేశాడా కీలు చేశాడా? కానీ నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఈజ్ ఎ బ్యాడ్ ఫాదర్. నో, టు టీచ్ యు, నీకు నేర్పించటానికి అని, యాజ్ ఎ పేరెంట్స్ గా, తల్లిదండ్రులుగా ఈరోజు మన బిడ్డల విషయంలో ఒక తప్పు చేస్తున్నామండి. నేను పడిన కష్టం నా బిడ్డ పడకూడదండి, నేను పడ్డ ఇబ్బంది నా బిడ్డకు పడకూడదండి, నీకేం కావాలో అడుగురా, అది ఇచ్చేస్తాను. ఇప్పుడు మీ బిడ్డ దృష్టిలో యు ఆర్ ఎ గుడ్ మదర్ అండ్ గుడ్ ఫాదర్. నేను ఏం అడిగినా మా మమ్మీ మా డాడీ నో అని చెప్పరు. బట్ వాస్తవానికి నీకు తెలుసా, యు ఆర్ ద బ్యాడ్ ఫాదర్ అండ్ యు ఆర్ ద బ్యాడ్ మదర్. సీరియస్లీ టెల్లింగ్, నువ్వు ఒక బ్యాడ్ ఫాదర్వి, ఒక బ్యాడ్ మదర్వి. మీ పిల్లలు ఏది అడిగితే అది కాదనకుండా, నీకోసమే ఇదంతా సంపాదించేది, నీకోసమేనాయనా, నీకోసం ఏమన్నా చేస్తావరా, నువ్వు అడిగితే ఏదన్నా ఇచ్చేస్తావరా? నా కూతురు, చిన్న కూతురు ఒకటో తరగతి 7,000 రూపాయలు సైకిల్ కొనిమని నన్ను ఒత్తిడి చేస్తుంది 2 నెలల నుంచి. బట్ నేను తీసివ్వలా. నా భార్య కూడా కొన్నిసార్లు అడుగుతున్నాను, చిన్న బిడ్డ పెద్దకి ఏం తెలియదు కదా, పాపం ఏదో ఆశ్చర్యపడి అడుగుతుంది, తీసి ఇచ్చేయచ్చు కదా అని. 1వ క్లాస్కి 7,000 రూపాయలు విలువ చేసే వస్తువు అడిగింది ఆ అబ్బాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిన వెంటనే నేను దాన్ని తీసిచ్చాను అనుకో, రేపు 2వ క్లాస్కి 10,000 వస్తువు విలువ చేసే వస్తువు తీసిమంటుంది, తీసిస్తావా? 10వ తరగతికి ఇచ్చే సమయానికి 1,00,000 రూపాయల వస్తువు తీసిమంటుంది, తీసిస్తావా? నో. అలా నేను తీసివ్వడం వల్ల నా బిడ్డకి నేను మేలు చేసిన వాడిని కాదు, ప్రమాదం చేసిన వాడిని అవుతాను. నేను తీసివ్వలేదు. ఆఖరికి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా, మై డాడీ ఈజ్ ఎ బ్యాడ్ ఫాదర్, మై బ్యాడ్ డాడీ. కోపంగా చెప్తుంది. వాళ్ళ అక్క చెప్తుంది, అక్క మనం ఇక్కడొద్దు, మనం ఆంధ్రాకి వెళ్ళిపోదాంపా, నెల్లూరుకి వెళ్ళిపోదాంపా, డాడీ అస్సలు మంచోడు కాదు, డాడీకి మనం అంటే అనాథాశ్రమ పిల్లలంటే ఇష్టం, ఎప్పటికెళ్ళి పిల్లలంటే ఇష్టం, వాళ్ళకి మాత్రం అన్ని కొనిస్తాడు, వాళ్ళకి ఎన్ని స్నాక్స్ కొనిస్తాడా, మనకు మాత్రం ఏం కొనిడు, మనకు మాత్రం ఏం తెచ్చిడు అక్క, మన డాడీ బ్యాడ్ ఫాదర్, మనం వెళ్ళిపోదాం పక్క, మన ఇక్కడ వద్దు పక్క అని అంటున్నా పిల్ల సీరియస్ గానే. ఎస్, నా కూతురు దృష్టిలో నేను బ్యాడ్ ఫాదర్నే. తను అడిగిన వాటన్నిటిని నేను తెచ్చివ్వను. ఒకవేళ నా చేతిలో డబ్బులున్నా గాని నో. నేను తనకు ఒకటి చెప్తాను, నువ్వు చెప్పింది నేను వినడం కాదు, నేను చెప్పింది నువ్వు వినాలి. పరిగణించాల్సిందని చెప్తుంటాను. అబ్బా తనకి ఇప్పుడు తీసిపోతే ఇంకా ఏడుస్తూ ఉంటుంది, అలుగుతూ ఉంటుంది, అలుగుతుంది, తినద్దు, అన్నం తిందు. నేను బిడ్డల మీద చెప్తాను, అన్నం తిందా వదిలేయి, అన్నం తినకపోతే వదిలేయి. కడుపు కాలని అన్నం విలువేంటో అర్థమవుతుంది. కడుపు కాలితే వాళ్ళే తింటారు. ఇప్పుడు అన్నం తినట్లేదని అలిగిందని ఆమె అడిగింది వెంటనే తెచ్చి ఇచ్చేసామనుకో, ఇప్పుడు అమ్మాయికి నేను చెప్పకనే ఏం చెప్తాను తెలుసా, రేపు నాకు ఏం కావాలన్నా నేను అలిగి అన్నం తినకపోతే మా డాడీ తెచ్చి ఇచ్చేస్తాడు. ఇదే అమ్మాయికి అర్థమవుతుంది, నేను అలిగి అన్నం తినకపోతే చాలు మా డాడీ నాకు ఏమన్నా తెచ్చి ఇచ్చేస్తాడు. నేను అంటాను, బి ఎ స్ట్రిక్ట్ ఫాదర్ అండ్ సమ్ టైమ్స్ అవసరమైతే మీ బిడ్డల దగ్గర బ్యాడ్ ఫాదర్ గానే ఉండు, ఏం పర్లేదు. వాళ్ళ దగ్గర మా డాడీ నేను ఏమడితే తెచ్చేస్తాడు, నేను అన్నం తిన్నంటే చాలు మా డాడీ తెచ్చేస్తాడు. నువ్వు దాన్ని ఏమనుకుంటా తెలుసా, దాన్ని ప్రేమ అనుకుంటున్నావు, కానీ నీకు తెలీదు నువ్వు బిడ్డకు నువ్వు ప్రమాదం చేస్తున్నావని. ఐఎమ్ స్ట్రిక్ట్లీ టెల్లింగ్ దిస్, బి ఎ బ్యాడ్ ఫాదర్, బి ఎ బ్యాడ్ మదర్ టు యువర్ చిల్డ్రన్. ఈ రోజు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చిన్నపిల్లలే కాబట్టి మా డాడీ మంచోడు కాదు, మా మమ్మీకి ఇలాంటి ప్రేమ లేదు, అడిగిన అన్ని తెచ్చివ్వరు. కానీ ఒకరోజు వాళ్ళు ఎదిగిన తర్వాత చెప్తారు, అర్థం చేసుకున్న తర్వాత చెప్తారు, మై మమ్మీ డాడీ ఈజ్ ఎ గుడ్ ఫాదర్ అండ్ ఎ గుడ్ మదర్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పరలోకం అందిన తండ్రి కూడా మన చుట్టూరు శ్రమలు ఉండడానికి అనుమతించాడు. ఎందుకోసమో తెలుసా, ఆయన బ్యాడ్ ఫాదర్ కాదు, గుడ్ ఫాదరే. ఎందుకు ప్రభు అనుమతించావంటే, నీకు యుద్ధం చేయడం నేర్పించడానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం నీకు నేర్పించడానికి, శ్రమల్లో పారిపోకుండా ఉండడం నీకు నేర్పించడానికి, శత్రువుని మీద అగ్ని బాణాలను వదిలినప్పుడు డాలుతో ఏ రీతిగా నువ్వు ఎదుర్కోవాలి నీకు నేర్పించడానికి, రేపు కష్టం వచ్చినప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఏ బ్యాడ్ ఫాదర్, ఈజ్ ఏ బ్యాడ్ గాడ్? నో. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళ చుట్టూరు హిత్తీయులను, అమ్మోనీయులను, పెరిజ్జీయులను, హిత్తీయులను, యోబూసీయులను, కనానీయులను, ఈ రీతిగా అనేక మందిని ఉండడానికి దేవుడు అనుమతించాడు. ఎవరు వీళ్ళందరూ నీ జీవితంలో, ఎవరు వీళ్ళందరూ నీ జీవితంలో? మేబీ అనారోగ్యం, మేబీ ఆర్థిక పరిస్థితులు, మేబీ యువర్ అహం, మేబీ యువర్ అహంకారం, మేబీ యువర్ ఆగ్రహం, మేబీ యువర్ ఆందోళన, చింత. వీళ్ళే యోబీసీయుల్ని జీవితంలో, వీళ్ళే కననీయుల్ని జీవితంలో, వీళ్ళే పెరిజీయుల్ని జీవితంలో, వీరే హివ్వీయుల్ని జీవితంలో. సో నిలబడు, పోరాటం చేయడం నేర్చుకో, కృంగిపోవద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. నిజం చెప్పాలంటే మేల్లో కంటే శ్రమల్లోనే మనం ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ వాట్ ద డాక్ట్రిన్ దట్ ఐ బిలీవ్. ఈ డాక్ట్రిన్ నేను బిలీవ్ చేస్తున్నాను. లేదు నా డాక్టర్ని అలాంటిది కాదు, నా దేవుడు రాజ్యుల రాజాతి రాజు, రాజులకు రాజు, ఆయన బిడ్డ నేను పేదరికంగా ఉండడం ఆయన ఇష్టం కాదు, నేను ధనవంతుడిగా ఉండడం ఆయనకి ఇష్టం, నేను అడిగిన ప్రతీది ఆయన నాకు ఇచ్చేస్తాడు, ఒకలాని అనుకునేటువంటిది నీ డాక్టర్ని అయితే లెట్ ఇట్ బి. బట్ దట్ ఈస్ నాట్ మై డాక్టరీన్. దిస్ ఈజ్ వాట్ మై డాక్టరీన్, దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద బైబుల్. ప్రభు బైబుల్ నుంచి నేనైతే ఈ విషయాన్ని నేర్చుకున్నాను. సో కాబట్టి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, కనీసం పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, శత్రుకు అగ్ని బాణాలన్నింటినీ ఆర్పడం నేర్చుకుందాం, యుద్ధంలో నుంచి వెనక్కి తిరిగి పారిపోకుండా స్థిరంగా నిలబడడం నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వించిన గాక. ఆమెను తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.
థ్యాంక్ యూ అన్న, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అన్నగారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు, అలాగే విత్తబడిన వాక్యం మన హృదయంలో నూరంతులుగా ఫలించలాగా వాక్య పరింపు ప్రార్థన చేయవలసిందిగా, ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు సమయం తీసుకుని ప్రార్థించవలసిందిగా
తోపడండి. ప్రార్థన చేసుకుందామండి. దేవా, స్తోత్రం 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 నాయన. ప్రేమగల పేపర్లో గొప్ప తండ్రి, మీ బంగారు పాదాలకు, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన తండ్రి, సేగతించిన కాలం మంచి మీ చల్లని రెక్కలు చెట్టిన నన్ను, మమ్మల్ని అందరినీ తని మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుల్ని అయ్యా, నాయన తండ్రి ఫౌండర్ గారి వారి కుటుంబాలు అందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడి నాయన తండ్రి సేయమ్మయ్యే. మరి నన్ను ఈ రోజు నాయన తన అజయ్ బ్రదర్ గారి ద్వారా నాయన తన మిషనరీ గారి అసంలో దాన్ని చేయించుండగానైనా అయ్యా, బిడ్డ ద్వారా మీరు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారానికే వందనాలు చెల్లించుకుని దుష్టి అగ్ని బాణాలన్నింటి నార్పడానికి మేము శక్తి మంతులు అగినట్టు దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోమని అడిగినాను. స్తోత్రాలు తండ్రి సయా. అవును తండ్రి సయా, మేము నేను ఈ లోకంలో జీవించుండగానైనా సాతానుడు అనేక విధాలుగా మమ్మల్ని శోధించినప్పుడు నేను తండ్రి సయానైనా అయ్యా నాయన వాటి అన్నింటినీ తండ్రి ఆర్పడానికి శక్తి మంతులు అగినట్టు తండ్రి మీరు సర్వాంగ కవచాన్ని మేము ధరించుకునే భాగ్యం దయచ్యం నడిచినాను. స్తోత్రాలు నాయన తండ్రి యుద్ధంలోనైనా తను ముందుకు సాగే వారమే కానీ తండ్రి వెనక తిరిగే వారిగా మమ్మల్ని ఎవరిని ఉండని యుద్ధరాజా. స్తోత్రాలు నాయన తండ్రి ఏసయ్య, మీకే వేలాది వందనాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన విన వాక్యం అధ్యతలు ఫలింప చేయమని నడిచినాను. స్తోత్రాలు తండ్రి, ఈ లోకంలోనైనా శ్రమల ద్వారానే తండ్రి ఏసయ్య మీ యొక్క సువార్త గాని తండ్రి ఏసయ్య మీ యొక్క నాయన తండ్రి ఏసయ్య మాలో ఉన్న విశ్వాసము గాని అధికంగా బలం పడుతుంది నాయన తండ్రి ఏసయ్య. అవును తండ్రి ఏసయ్య, మేము సంతోషంలో ఉన్నప్పుడైతే మేము అంతగా స్తుతించలేము నాయన, కానీ శ్రమల్లో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా నన్ను మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుని మీ నది మీ దగ్గరే జవాబు వచ్చే వరకు కూడా నేను తను మిమ్మల్ని ఆరాధించుకుంటాం తండ్రి ఏసయ్య. నాయన అటు విధముగానైనా మాకు సంతోషమే కాదనైనా శ్రమల్లో కూడా నేను తండ్రి ఏసయ్య మీరు మా ద్వారా మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకునేసయ్య. నన్ను మీకే వేలాది వందనాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గ్రూప్ లోని ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రిసయ్య, సభ్యులకు కుటుంబాన్ని తండ్రిసయ్య మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము శ్రమంలో సైతం మిమ్మల్ని ఆరాధించి స్తుతించుకుని భాగ్యం దయచ్యమని అయ్యా. మేము ఎంత మాత్రం కాదు మీ రాకల్లో నేసయ్య, మీ యొక్క నాయన రాజ్యంలో చేరే పర్యంతం మీ కొరకు నమ్మకమైన బిడలంగా జీవించడానికి సహాయం దయచి విన్న వాక్యం మా జీవితంలో ఫలింపజేసి అయ్యా మీ నామమునకు మాత్రం అదొక మహిమా ఘనత ప్రభావాన్ని పొందుకోమని ప్రాణాత్మ శరీరాన్ని హస్తాలకు సమర్పించుకొని తగ్గించుకొని చేసి నామని అడిగి వేడుకొని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్.
థ్యాంక్ యూ అండి. అలాగే మొదటి విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామని, మొదటి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా ప్రేమ్ కుమార్ సార్ గారిని ప్రోపరేట్
ఆహ్వానించుకున్నాం. సమయంలో సెంట్రల్ కాన్ఫరెన్స్ చేరొచ్చినటువంటి సహోదరులకు మరియు సహోదరి మనులందరికీ ప్రేమనామంలో వందనాలు. ప్రత్యేకించబడినటువంటి ప్రార్థన